కానీ ఎక్కడో లీలగా కొన్ని కళ డ్రీమ్స్ కరెక్ట్ అవుతాయి. భవిష్యత్తు అని చెప్పే కళలు ఉన్నాయి కదా, అందులో కళల గురించి ఏం చెప్తారు, 5 రకాలుగా ఉంటాయంటారు కళలు. మామూలు కళలు ఏంటి అంటే మన సంస్కారాలను కడిగి వేసేటటువంటి కళలు. అంటే ఇప్పుడు మనం సబ్బు పెట్టి స్నానం చేసాం అనుకోండి, మురికిపోతుంది, మురికి అంటుకుంది, మురికిపోయింది, మురికి అంటుకుంది పోయింది, స్నానం చేశాక ఫ్రెష్గా ఉన్నాం అనే భావన వస్తుంది తప్ప ఏదో కోల్పోయాము అనే భావన రాదుగా. ఏమైంది, ఉన్న సంస్కారాలు పోయాయి, అంటే ఉన్న చెడు పోయింది. 90% డ్రీమ్స్ అలాంటివి, ఏ రోజు పొద్దున్న ఏ చెత్తా చెదారం అంతా అంటుకుంటూ ఉంటాయి కదా, ఆ చెత్తా చెదారం కడిగేసుకుంటూ ఉంటాం, ఆ కళల్ని పట్టుకుని విశ్లేషణ చేసుకుంటాం. ఏముంటుంది అక్కడ విశ్లేషణ చేసుకోవడానికి, ఏమి ఉండదు అక్కడ. అంటే ఏంటి, మనం స్నానం చేశాక సబ్బునెరగని పట్టుకుని ఇందులో ఎంత చెత్త పోయింది అని చూసుకో, తప్పేం లేదు కానీ ఎంత పోతే నీకే, ఆ డ్రీమ్స్ వేస్ట్. 2వ రకమైనటువంటి డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ ఏం చెప్తాయంటే 6 నెలల ముందే నీకు రాబోయే అనారోగ్య పరిస్థితుల్ని తెలుపుతాయి. కరెక్ట్గా 6 మంత్స్ బిఫోర్ చెప్తుంది అది. నువ్వు చూడగలిగితే ఇగో ఫలానా డేట్ నాటికి ఇప్పుడే ఉన్నటువంటి హ్యాబిట్స్ను కంటిన్యూ చేస్తే నీ శరీరము ఫలానా అంగంలో రోగగ్రస్తం అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తాం, హెల్దీ డ్రీమ్స్ అనుకోవచ్చు. లేకపోతే హెల్దీ అంటే కరెక్ట్ కాదు, డయాగ్నోస్టిక్ డ్రీమ్స్ డయాగ్నైజ్ చేస్తాయి నీ యొక్క ఆరోగ్యాన్ని, డయాగ్నైజ్ చేస్తాయి ఆరోగ్య స్థితిని తెలుపుతేటువంటి డ్రీమ్స్. ఇవి కూడా సాధారణంగా చాలామందికి వస్తూ ఉంటాయి. పట్టించుకోడేటి వచ్చి ఏది సంస్కారాల నిష్కాసన అయ్యేటటువంటి డ్రీమ్స్, ఏది హెల్త్ గురించి ప్రిడిక్ట్ చేసేటటువంటి డ్రీమ్స్ మనకి తెలియవు. ఇవాళ పొద్దున్న ఒకరు ఫోన్ చేశాడు, డ్రీమ్ ఏంటిట, వాళ్ళు ఉన్న చోట భూమి లోపల కొంతమంది వ్యక్తులు ఉన్నారట, వీళ్ళేదో వెళ్ళారు ఎక్కడికో ఒక అమెరికాలో ఏదో ఆ స్థలం పేరు చెప్పాను నాకు గుర్తులేదు, అక్కడికి వెళ్ళారట వాళ్ళు. రామ్ గోపాల్ ఫోన్, వాళ్ళ వైఫ్ వెళ్ళారట. వెళ్తే భూమి లోపల కొంతమంది మనుషులు ఉన్నారట, వాళ్ళ దగ్గర కొన్ని టార్చ్ లైట్స్ ఉన్నాయట. ఆ టార్చ్ లైట్ ఎటు ఫోకస్ చేస్తే అటు భూమి బద్దలైపోతుంది, భూమి బదులైపోయి వాళ్ళు బయటకు వస్తారనమాట. వాళ్ళు ఆ సమాజం అనుకో లేకపోతే వాళ్ళు అనుకో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఈ సైట్ సీయింగ్కి, వెళ్తున్న చోటకి వీళ్ళు అక్కడి లోపల ఉన్నటువంటి భూమి లోపల జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఏం చేశారంటే టార్చ్ లైట్ చూపించారట. భూమి బదులయ్యేసరి కల్లా వీళ్ళు ఎదురుకుండా వీళ్ళు కనిపించారు, అమ్మమ్మ వీళ్ళు వద్దు అని చెప్పి మళ్ళా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారట. ఇంతకీ ఇదేంటి మాస్టారు అని అడిగారు వాళ్ళు. ఇది కదా, ఇది డ్రీమ్. నేను ఇమీడియట్గా వాళ్ళని ఏమడిగానంటే మీ ఆహారంలో ఏదైనా మార్పు చేసుకున్నారా అని అడిగారు. చేసుకుందాం, ఎలాంటి మార్పు అయి ఉంటుంది మీరు అనుకుంటున్నారు అన్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు ఏమైనా మీరు తింటున్నారా అంటే గత వారం బట్టి అదే తింటున్నా మాస్టారు, మొదటిసారి అమెరికాకి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పదార్థాలే వాళ్ళ మరో అదే అమెరికన్సో నాకు అర్థం కాలే. అసలు తినవలసిన ఫ్రిడ్జ్లో పదార్థాలే కదా, వారం రోజులు బట్టి వరుసగా తింటున్నాట. ఇప్పుడు ఆ డ్రీమ్కి దానికి నేను లింక్ ఎలా పెట్టుకోగలిగాను, నాకు తెలియదుగా వాళ్ళు ఇలా చేశారని నేను అడిగాను కదా. ఈ లింక్స్ ఏంటి, నీ హెల్త్ ఆస్పెక్ట్ అని చెప్పేది అనే డ్రీమ్ను నువ్వు పట్టుకోగలిగితే తెలిసిపోతుంది. ఏంటి హెల్త్ ఆస్పెక్ట్ చెప్తుంది, లోపల నీ శరీరాన్ని తినేస్తుంది అది. ప్రస్తుతం అది బయటికి రావటం లేదు, ఇంచేత బయటికి రావటం లేదు, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి దాన్ని బయటికి రానివ్వటం లేదు. అది బయటికి రావాలనుకుంది, నిన్ను చూసింది, ఏమైంది అది, మూసిపోయింది. కానీ టార్చ్ దాని దగ్గర ఉంది, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు టార్చ్ వేస్తుంది. అది వేసినప్పుడు ఏమవుతుంది, మీరు అలా అనాలిసిస్ చేసుకోగలగాలి. మరి అలా అన్ని డ్రీమ్స్ చేసుకోగలరా, నాకు తెలియదు మీరు చేసుకోగలరో చేసుకోలేరు. దాన్ని నేర్చుకోవటానికి నేను గత 20 ఏళ్లుగా మనుషుల్ని ఏమని అడుగుతున్నానంటే 6 నెలల పాటు ఏం చెప్పాను రత్నాకర్, రత్నాకర్ చెప్తాడని చెప్పాను. 20 ఏళ్ల బట్టి ఏం చెప్తున్నాను నేను, అంతే అలా ఉంది మన పరిస్థితి. అంటే నేను చెప్తే మాత్రం మీకు భలే రుచిగా ఉంటుంది, అది భలే రంజుగా ఉంది మాస్టర్. రైట్ మేము చెప్పేస్తామని. దానికి ఏం చెప్పాను నేను, 6 నెలల పాటు మీకు వచ్చే డ్రీమ్స్ నోరు మూసుకు రికార్డ్ చేయండి. మొదట ఇది చెప్పిన రోజైనా కొంతమంది మొదలెడితే అది ఒక ప్లస్ పాయింటే, కనీసం ఆ రోజైనా చేశాంగా. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది నేర్చుకోవాలి అని లేకపోయేసరికి మీరు చేరు నేర్చుకోవాలంటే ఆవిడ కోసం నేర్చుకుంటారు. నేను ఎక్కడ ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాను నేను? నాకు ఆవిడ ఏ గురువు చెప్పలే. శ్రీరామ శర్మ ఆచార్య కూడా కేవలం నాకు ఆలోచించే విధానం నేర్పాడు, అక్కడ ఆగింది. అందుకని నేను ఆయనకి చాలా కృతజ్ఞత. ఎక్కడ అంటే ఈ టాట్ మీ హౌ టు థింక్, ఆలోచించే విధానం నాకు తెలియలేదు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా. ఇంకా ఆలోచించాక వచ్చాక ఆయన ఇంకెందుకు నాకంటా, నేను నీ దగ్గర నేర్చుకోవాల్సింది నేను నేర్చేసుకున్నా కదా. కానీ కృతజ్ఞత గ్యారంటీగా ఉంటుంది. ఎంచంటే ఆయనతో పరిచయం అయి ఉండకపోతే, బై ఛాన్స్ అప్పుడు నేను రీసెర్చ్ చేస్తూ ఉండకపోతే, ఆ రీసెర్చ్లో ఆయన నాకు అడ్డు తగిలి ఉండకపోతే వెళ్ళి ఉండేవాడిని కాదు. అప్పుడేమై ఉండేవాడిని, ఏ సైంటిస్ట్ను అయి ఉండేవాడిని, ఏ తాలిబాన్ వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని, ఇదంతా ఉండేది కాదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చిన తర్వాత, ఒక జీవిత విధానాన్ని నేర్చుకున్న తర్వాత అది తక్షణమే ఇంప్లిమెంట్ అవ్వాలి. రేపు చేస్తాము అన్నారనుకోండి, ఎదగరు మీరు. అంటే రేపు అనేది ప్రకృతిలో లేదు, ప్రకృతిలో ఎప్పుడూ ఉన్నది ఇప్పటి క్షణమే. మార్చిలో పరీక్ష రాయాలి, పరీక్ష ఎప్పుడు రాయాలి నువ్వు? ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నువ్వు రాయాలన్నా రాయలేవు. ఇప్పుడేం చేయగలవు? చదువుకోగలవు. పరీక్షల ముందు చదువుతాను, అవగాహన అవుతోందా మీకు? ఈ చేతనత్వంలోని జంప్స్ అర్థం చేసుకోండి. జంపింగ్ ఎక్కడ జరిగింది? పాస్ట్, ఫ్యూచరు, ప్రజెంట్. తమాషా ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ అసలు లేనే లేవు, ఉన్నది ఎప్పుడు ప్రజెంటే. ఈ పాయింట్ అర్థమైందా మీకు? పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, ఉన్నది ఎప్పుడు ప్రజెంటే. మీరు దానికి ఒక అందమైన ముసుగు వేసి ఆ ముసుగులో ఇరుక్కుపోయారు. అది ఎన్నిసార్లు చెప్పినా, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాలే, అర్థం అయిపోతే మీరు దాటేస్తారు దాన్ని. మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను చెప్పిన ఈ మాటలు ఒక క్షణం ముందు ఫ్యూచర్లో ఉన్నాయి కదా. చెప్పేశాక ఏమైంది? చెప్పేశాక పాస్ట్ అయింది. చెప్తూ ఉన్న ఎంత ప్రజెంట్, ఎంత అంటే ప్రజెంట్ ఉన్నట్ట లేనట్ట? ఉంది అనే లోపల పాస్ట్ అయిపోయింది కాదా? మరి ఇంతకీ ప్రజెంట్ కరెక్టా, పాస్ట్ కరెక్టా, ఫ్యూచర్ కరెక్టా? మనం ఏం చెప్తున్నాం? పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ రాలేదు. మరి ప్రజెంట్ ఎక్కడుంది? లేదు. ఏదే నువ్వు పట్టుకునే లోపల పాస్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ప్రజెంటే అసలు లేనిది. అసలు ఉన్నదేంటి? పాస్ట్ ఫ్యూచరే కాదా? కానీ ఈ ప్రజెంట్ మీకు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో, ఎంత బాధపడిపోతారో ఈ ప్రజెంట్లో మీరు. చెప్పాను కదా, చెప్పాక అర్థమవుతే అసలు మీకు బాధలు ఉండకూడదు కదా. కానీ బాధలు ఉన్నాయంటే అర్థం ఏంటి? మీకు అర్థం కాలే నేనేం చెప్పాను. కానీ ఇది అర్థం కాకపోతే ఏం చేయాలి? మీరు ఆలోచించండి ఏం చెప్పాను నేను. యజ్ఞ విధానం మొత్తం ఇదే, మొత్తము యజ్ఞ విధానం ఇదే. ఆ యజ్ఞ విధానం వ్యక్తిగతంగా నేర్చుకుంటే యజ్ఞం అంటాం, సామూహికంగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మహాయజ్ఞం అంటాం. అసలు మొత్తము ఒకనొక రాష్ట్రాన్నే కనుక మనం మార్చేయగలిగితే దాన్ని అశ్వమేధం అని. కానీ చేతనత్వము కాలము, అందుకే ఆ శ్వ నిన్న రేపు కానిది అశ్వము. శ్వ అనేటటువంటి పదానికి సాంస్క్రిట్లో ఎస్టర్డే అనే ఉంది, టుమారో అనే అర్థం ఉంది. అశ్వ అంటే ఏంటి? రెండు కానిది, ప్రజెంట్. ఇంచేత దీన్ని అర్థం చేసుకోండి. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? యజ్ఞములో ఉండేటటువంటి పదార్థాలు, యజ్ఞము చేసేవాడు, యజ్ఞ మంత్రము, ఇవంతా కూడా ఒకటే. దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ నేను చెప్తున్నాను నేను. టైం చెప్ప, బ్రహ్మపురాణ పూర్వభాగ ప్రక్రియావాద అధ్యాయ ఏక్ శ్లోక్ 5-6 ఉల్లేఖ హై కి కల్ప్ కే ఆరంభ కాల్ మే జిస్ సమయ సృష్టి కి రచనా కీ జా రహీ థీ ఉస్ సమయ అతి పుణ్యమయ మహాయజ్ఞ కా అనుష్ఠాన్ సహస్ర సంవత్సర్ కే లియే హువా. సృష్టి చేయటానికి ముందు 1000 సంవత్సరాల పాటు ఒక మహాయజ్ఞము జరపబడినది. ఈ సృష్టి శ్వేతవరా కల్పం స్టార్ట్ కాకముందు 1000 సంవత్సరముల పాటు ఒక మహాయజ్ఞం జరపబడింది. బ్రహ్మాజీథే అవరుణ్కి ఇలా ఎహి ఉపస్థితి శమిత్రక కాం స్వయం బుద్ధిమాన్ తేజస్వి మృత్యుదేవినేకియా. దానికి మళ్ళా 3 హోతలున్నారు అక్కడ. ఎవరు? బ్రహ్మ యొక్క పత్ని ఇలా, ఇంకోళ్ళు మిత్రుడు శమిత్రుడు. మృత్యుదేవుడు ఆ పని చేశాడు. అంటే యముడు, బ్రహ్మ యొక్క పత్ని ఇలా అయినా అనుకోవచ్చు మీరు, సరస్వతి అయినా అనుకోవచ్చు. రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి దానికి. రాజా దక్షనే అప్నే యజ్ఞకా విధ్వంస్ హోనే తదా సుపుత్రి సతీకి నిధన్కి ఉపరాంత్ బహుత్ దుఃఖ మానా ఔర్ శివజీసే క్షమా మాంగనేకే పశ్చాత్ అప్నే భూల్కే ప్రాయశ్చిత్ రూప్ మేహి విషద్ యజ్ఞకో పూరా కియా. దక్ష ప్రజాపతి, ప్రజాపతి అంటే సృష్టి చేసేవాడే కదా. ఈ దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞము విఘ్నమైంది. ఆ యజ్ఞంలో ఎవరు శరీరం వదిలేశారు? సతీదేవి శరీరం వదిలేసింది. ఆ సతీదేవి యొక్క భాగంలో, శరీరం యొక్క ఒక భాగమే శ్రీశైలంలో పడింది అని. శ్రీశైలం యొక్క ఇంపార్టెన్స్ అది. ఏంటది? భ్రమరాంబికాదేవి. అంచేత ఈ దక్షయజ్ఞ వినాశనం జరిగింది అంటే అప్పుడు యజ్ఞం జరిగినట్టేగా. అంచేత దక్ష ప్రజాపతి సృష్టి చేయాలి అనుకున్నప్పుడు యజ్ఞం చేశాడు. మరి యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. మరి యజ్ఞం ఆగిపోతే ఏం చేయాలి? ఎలాగోలా పూర్తి చేయాలి కదా. అప్పుడు అతను ఏం చేశాట? శివుడితో ప్రాయశ్చిత్తం, క్షమించమని అడిగేట. క్షమించమని అడిగిన తర్వాత ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకుని తన ప్రజాపతి దాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇస్కా వర్ణన్ భాగవత్కే చతుర్థ స్కందకే 7వ అధ్యాయ శ్లోక్ 16-18 ఇస్ ప్రకారం పిలుతాయి. ఇక్కడ ఇది కూడా మళ్ళీ భాగవతంలో చెప్పబడింది. ఇదేమో 1వ అధ్యాయంలోని 5, 6, 7 శ్లోకాలు. ఇక్కడ 4వ స్కందంలోని 7వ అధ్యాయంలోని 16-18 శ్లోకము ఈ దక్ష ప్రజాపతి యజ్ఞం గురించి ఉంది. ఇస్ బాంతి దక్షనే అపనా అపరాధ క్షమాకరాయ అవర్ బ్రహ్మాజీ సే సమ్మతి లేకర్ ఉపాధ్యాయ్ రిత్విజ్ అగ్ని సహిత యజ్ఞ కర్మ అధిక సుందరత సహిత విస్తారికియ. అప్పుడు దక్షుడు, దక్ష ప్రజాపతి శివుడితో క్షమాపణ కోరుకుని బ్రహ్మ యొక్క సమ్మతి తీసుకుని ఉపాధ్యాయ రుత్విజ్ అగ్నితో కలిసి ఉన్నటువంటి యజ్ఞకర్మమును చాలా అందంగా నిర్వహించాడు. తీన్ కపాల్ కా పురోడష్ విష్ణుకే నిమిత్త యజ్ఞ సంపూర్ణ కర్ణేకే హేతు ప్రాథమిక ప్రథమాధిక వీరోంకి శుద్ధికి లియే శ్రేష్ఠ భ్రమణంకు దియా. దాని తర్వాత యజ్ఞకర్మలో ఉన్నటువంటి పురోడోషం అనేటటువంటి 3 కపాలాలు అనేటటువంటివి విష్ణువుకి ఇవ్వాల్సినటువంటి, ప్రథమాదికి వీరులకు ఇవ్వాల్సినటువంటి శుద్ధి కొరకు చేయవలసినటువంటి దానాలన్నింటినీ కూడా చేశాడు. ఈ దానాల గురించి తర్వాత మనం వివరంగా తెలుసుకుందాం. అధ్వర్యుని జబ్ హవి హాత్మే లేకర్ యజమాన్ సహిత విశుద్ధ బుద్ధిపూర్వక హవన్కర్ భగవాన్ కా ధ్యాన్ కియా ఉసీ సమయ ఉసీ విరాట్ పురుష్కి దన్వ. అప్పుడు అధ్వర్యు పరిపూర్ణముగా ఈ ప్రక్రియను అంతటను ఆలోచించుకుని ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్ళాడో అప్పుడు ఆ విరాట్ పురుషుడు పురుష సూక్తాన్ని దర్శించాడు. ఆ పురుష సూక్తముతోనే మనము యజ్ఞ మంత్రాలు చేస్తాం. ఋషభ అంటే ఇక్కడ మీకు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే, నిద్రాదేవి ఒడిలో నిద్రపోయాడు అన్నాం అనుకో. నిద్రాదేవి అనేటటువంటి ఆవిడ ఉందా అసలు? కరెంట్ వచ్చింది, కరెంటు పోయింది, మనిషి రావటానికి పోవటానికి. కానీ మనం ఆ మాట వాడతాం కదా, కరెంట్ అంటే ఏంటో తెలియనటువంటి ఒక యుగం ఉందనుకోండి, ఉందనుకోండి ఒక యుగం. కరెంటు పోయింది, దాంతోపాటు ఫ్యాన్లు ఆగిపోయింది, ఫ్రిడ్జ్లు ఆగిపోయింది, అన్నీ ఆగిపోయి కరెంట్ వచ్చింది, అన్నీ ఆటం మొదలెట్టండి అని నేను నవెల్లో రాశాను. కరెంట్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ ఈ వస్తువుల పేర్లు తెలుసు వాళ్ళకి. ఏం తెలుసు వాళ్ళకి? ఫ్యాన్ అంటే గాలి ఇస్తుంది, ఫ్రిడ్జ్ ఏమో చల్లగా చేస్తుంది, హీటర్ వేడి చేస్తుంది అని తెలుసు వాళ్ళకి. చదివారు ఇది, ఏం భావం చేసుకుంటారు వాళ్ళు? అదేదో చాలా పవర్ఫుల్ శక్తివంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబోలు, ఆ వ్యక్తి వస్తే కరెంట్ వస్తే అంటే కరెంట్ అంటే వాళ్ళకి తెలియదు కాదు ఏంటో శక్తి అని, అంచేత ఆ శక్తి వస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఆడటం మొదలెడతాయి. ఆ శక్తి పోతే భగవంతుడి గురించి కూడా మన భావన అంతే, మనం మనుషులం కదా, అంచేత మనం ఎన్నిసార్లు భగవంతుడు అదొక శక్తి, మీరు ఆ శక్తిని శక్తి యొక్క నియమాల ద్వారానే మీరు ఉపయోగించుకోగలరు తప్ప ప్రార్థనల ద్వారా మీరు ఉపయోగించుకోలేరు అని ఎన్నిసార్లు చెప్పినా బురకెక్కడం లేదు. నేను స్తోత్రాలు చేస్తానండి, నేను పారాయణ చేస్తానండి, మరి రిజల్ట్ రాదా? వస్తుంది. రిజల్ట్ రావటానికి కారణం నువ్వు అనుకున్నట్టు భగవంతుడు వ్యక్తి కనుక కాదు, ఆ పారాయణలో నీకు తెలియకుండా స్విచ్ ఆన్ అవుతుంది. చేత పారాయణలు తప్పని అంటలే, ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పను తప్పని నేను ఎలా అంటాను? కానీ ప్రశ్న, ఇంత విజ్ఞానం తెలుసుకున్నటువంటి మనము ఆ భగవంతుడి యొక్క నియమావళి కనుక మీకు అర్థమైపోతే ఇంత కష్టం పడక్కర్లేదు. ఏంటా నియమావళి? మూడే ఉన్నాయి. దేవ పూజనము, ముందు నీ ఆలోచనలు శ్రేష్టమైనటువంటి ఆలోచనలు రావాలి తప్ప నాకు నా పిల్లలకి ఇది జరగాలి అనేటటువంటి వాడికి ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఉనికి రాదు, అసంభవం. అది భగవత్ శక్తి వాడి ద్వారా పంచే, వాడి ద్వారా, వాడికి ఇంకోళ్ళ ద్వారా వెళ్ళవచ్చు. మనం సైన్స్ చదువుతున్నాం కదా, భాగవతీ విద్య నేర్చుకుంటున్నాం కదా, అంచేత నీకు పర్సనల్గా ఏదైనా కావాలి అంటే అది నువ్వు భగవత్ శక్తితో పొందలేవు. అంచేత ఏ గురువుకి కూడా వాడికి స్వయంగా ఏమీ లభించదు. అంచేత నాకు కావాలి అనుకుని వాడు చేశాడు అంటే అక్కడ సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. దాన్నే మనం ఏమని చెప్పాము, దేవ పూజనము అన్నాం. కానీ అసలు భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేది ఎందుకు? నాకు కావాలని. అంటే నువ్వు స్టార్ట్ చేసిందే రబ్బర్ గ్లౌస్ పెట్టుకుని. షాక్ తగలదు, షాక్ తగలదు కనుక ప్రమాదం లేదు. ఆ శక్తి అర్థం కాదు. దేవ పూజనము యజ్ఞ విధానంలో చెప్పేది అది. రెండోది ఏం చెప్పారు దేవ పూజనంతో పాటు? సంగతీకరణము, కోఆపరేషన్, కోఆర్డినేషన్. ఒకళ్ళు చేసే పని ఇంకోళ్ళు ఓవర్లాప్ చేసుకోకూడదు. ఇది ఇంతవరకు వచ్చి ఆగిపోతే అక్కడ నుంచి ఇంకోటి తీసుకెళ్తుంది. బయోకెమిస్ట్రీలో, బాడీ మెకానిజంలో సినాప్సిస్ అని ఉంటాయి. ఒక నెర్వ్ ఎండ్ నుంచి ఇంకొక నెర్వ్ ఎండ్ మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాపే ఆ మొత్తం సృష్టి యొక్క రహస్యం. సేతుబంధనం అని, రామేశ్వరం అని రకరకాలైనటువంటి పేరుతో దాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. అంచేత ఈ సెల్, ఆ సెల్, ఆ సెల్, ఆ సెల్, అనేక సెల్స్ మధ్య, ప్రతి సెల్కి సెల్కి మధ్య ఏముంటుంది? గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏమాత్రము తేడా వచ్చినా నువ్వు చూసేటటువంటి వస్తువు వికృతం అయిపోతుంది. ఏమాత్రము తేడా రాకూడదు, లేకపోతే ఏమవుతుంది? బ్లర్డ్ ఇమేజ్ అంటామే, కాస్త కళ్ళజోడు ఇలా పెట్టామనుకోండి బొమ్మ ఎలా కనిపిస్తుంది మనకి? ఇంత చేస్తే ఇంత గ్యాపే, ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు గ్యాపులు ఉన్నాయి, అన్ని గ్యాపులే, అన్ని గ్యాపులే, నెరవెండ నుంచి నెరవెండ వరకు. అప్పుడు చూసేటటువంటి బొమ్మ ఖచ్చితంగా తలకిందరైపోతుంది, మనకు అవగాహన రాదు అది. అంచేత ఈ సెల్స్కి సెల్స్కి మధ్య ఏముండాలి, ఏముండాలి వీటికి మధ్య? సంగతీకరణ ఉండాలి. ఏ మాత్రం ఈ సంగతీకరణం బ్రేక్ అయినా దెబ్బతినిస్తుంది. ఆ సంగతీకరణ నేర్చుకుంటాం మనం ఆసనాలు, ప్రాణాయామాల్లో. ఇంత చేస్తే ఆసనాలు, ప్రాణాయామాలు ఎందుకు వేస్తున్నావు అంటే ఫిజికల్ హెల్త్ కోసం. ఫిజికల్ హెల్త్ చచ్చినట్టు వస్తుంది, అది దానికోసం మీరేం చేయక్కర్లే, ఇట్ ఈస్ ఎ సైడ్ ప్రోడక్ట్. అసలు నేర్చుకోవాల్సింది ఏంటి మీరు దానిలో? ఈ సంగతీకరణ ఎలా జరుగుతుందని. ఏ సంగతీకరణం? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులకి, మీ శరీరంలో ఉన్నటువంటి సంగతులకి, శక్తులకి మధ్య సంగతీకరణ ఎలా ఉంది అన్నది మీరు తెలుసుకోవాలి. తెలియకపోయినా మీరు ఆసనాలు, ప్రాణాయామాలు వేసేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అది వేరే విషయం. మెకానికల్గా చేసేటటువంటి టెక్నాలజీ అది. దాని తర్వాత ఏం చెప్పాం సంగతీకరణం తర్వాత? దానము. నువ్వు నేర్చుకున్నటువంటి ఈ శక్తి ఇతరులకి ఇవ్వటానికి నువ్వు నేర్చుకోకపోతే అది నీకు పనిచేయదు. అందువల్ల ఏం చేస్తారు? యజ్ఞం చేసినా ఏం చేసినా దాన దక్షిణలు ఇస్తారు. నువ్వు ఇచ్చిన దానము దక్షిణ బట్టి రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎంత ఇస్తున్నావు, రూపాయి ఇస్తే నీకు వచ్చేది మల్టిపుల్ ఆఫ్ రూపాయి, 10 రూపాయలు ఇస్తే మల్టిపుల్ ఆఫ్ 10, ఉన్నదంతా ఇస్తే అనంతం అవుతుంది అది. ప్రశ్న దాన దక్షిణాల్లో సర్వమేధ యజ్ఞము అని తర్వాత తర్వాత మనం చదువుకుంటాం. అది ఆ రాజు ఏం చేస్తాడంటే వాడి దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఉన్నదంతా ఇచ్చేస్తే ఏమవుతుంది, అనంతంగా అది మారుతుంది. కానీ ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ లేనటువంటి వాడు భగవంతుడి యొక్క జీవిత విధానాన్ని పొందలేడు. కానీ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే మన దేవాలయాలు అడుక్కునేవాళ్లే దేవుడి దగ్గరికి వస్తున్నారు. అసలు నేను దేవుడిగా మారి ఈ సృష్టినంతటికీ శాసకుండా అవుతాననే దమ్ము లేదు ఎవడికి కూడా. ఆ అన్నవాళ్ళు అంటూనే అన్నారుగా, నువ్వు వాడు బొమ్మను పెట్టుకుని వాడిని ఏమంటావు, నువ్వు రాజాదిరాజు యోగిరాజు అఖిలాండి కోట బ్రహ్మాండ నాయక, నువ్వు ఏదేదో అనుకో, నువ్వు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన శిలా విగ్రహానికి నువ్వు ఇంత మర్యాద ఇస్తున్నావు, దానికి రిజల్ట్ నువ్వు పొందుతూ ఉంటే అసలు ఆయనలాగా నువ్వు జీవిస్తే నువ్వేమైపోతావు? అర్థమవుతుంది కదా. అది జీవించడానికి కావాల్సిన నియమాలు చేయాలంటే ఎంత కష్టపడిపోతున్నాం మనం. ఆ నియమాలు మనం పెట్టలేము, ఆ నియమాలు ఆయన పెడతాడు. ఒక్కొక్క గురువు ఆ గురు చేతనత్వంతో లింక్ ఎలా పెట్టుకోవాలి అన్నది ఆయన చెప్తాడు. అది నేను చెప్పి ఇప్పుడు ప్రాక్టికల్స్లో నేను చాలా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎక్స్పెరిమెంట్ తప్పు చేశాడు స్టూడెంట్, నాకు నేను ఇచ్చినటువంటి సాల్ట్ పేరు గుర్తులేదు, నోటికి వచ్చిన పేరు ఏదో చెప్పాను నేను. వాడు అదే రాశాడు అనుకో, ఏమవుతుంది వాడికి? ఫుల్ మార్క్స్ పడతాయి. కాదు మాస్టర్ తప్పు చెప్పారు అని వాడు కరెక్ట్గా రాశాడు అనుకో, నాకు తెలియదుగా వాడికి ఏం సాల్ట్ ఇచ్చాను, నేనేమో నోటుకు వచ్చాయని చెప్పేశాను, నేను గుర్తు చేసుకున్నాను నేను వీడికి చెప్పానని. వాడు పాపం చాలా సిన్సియర్ స్టూడెంట్ ఏం చేశాడు, మాస్టర్ తప్పు చెప్పేశారు ఎవరో ఒకడు అంచేది, వాడేం చేస్తాడు కరెక్ట్ చేయడానికి అంతా కరెక్ట్గా చేసి అసలైన సాల్ట్ పేరు రాస్తాడు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి. ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అంచేత గురువుల జోలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మీరు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సాధనని మీరు చేసుకోవాలి తప్ప, మీరేదో నాలుగు పుస్తకాలు చదివేసి గురువుని కరెక్ట్ చేయబోయారనుకోండి, గురువు ఏం కరెక్ట్ కాడగానే మీరు గంగలో దిగిపోతారు. అది జరుగుతున్నది, అదే ఇప్పుడు ఎప్పుడు కూడా. అంచేత సాయిబాబా చరిత్ర అది నేను ఎందుకు చదవమంటానంటే, వాళ్ళు చెప్పారు ఏం చేయమన్నారు, మాస్టర్ చెప్పారు కోరిక కోరుకోకూడదని, నేనేమని చెప్పటానికి కోరిక కోరి నువ్వు అడగరా బాబు అని ఆయన వాయించి పారేస్తూ ఉంటే, నేను అడగను అంటే నీ కర్మ, నీ ప్రారంభం అది. ఆయన ఏమన్నాడు, నువ్వు అడిగిన తర్వాత ఏం చెప్పాడు, నాలాంటి శక్తి నీలో రావాలి అంటే నిరంతరము నువ్వు సాయి చరిత్ర గురు చరిత్ర ఏదో ఒకటి ఆయన ఉందేగా ఆయన చెప్పినవంతా. ఇంచేత ఏ గురు చేతనత్వం యొక్క అధ్యయనం నువ్వు చేస్తున్నావో ఆ గురు చేతనత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చేసుకోవాలి. మరి ఇంతకీ నేను ఇక్కడేం చెప్తున్నాను, ఆ గురు చరిత్రలందరిలోనూ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, దాన్ని కనుక మీరు పట్టుకోగలిగారనుకోండి ఏ గురువునైనా నువ్వు కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఒక స్టెప్ పైన వ్యక్తిగతమైనటువంటి గురువు అక్కర్లేదు మనకి, అందరి గురువులకి కామన్గా ఒక జీవిత విధానం ఉంది. ఆ జీవిత విధానం ఏ గురువుకైనా కామనే. ఒక గురువు చింకి బట్టలు కట్టుకోవచ్చు, ఇంకో గురువు బ్రహ్మాండమైన బట్టలు వేసుకోవచ్చు. కానీ ఆ కామన్ జీవిత విధానం ఏంటి అంటే ఈ మూడే, దేవపూజనము, సంగతీకరణము, దానము. ఋషభ్ దేవ్ జీ భగవాన్ కే అవతార్ మానే జాతే హే, ఉన్హీ కే పుత్ర భరత్ కే నామ్ పర్ ఇస్ దేశ్ కా నామ్ భారత్ వర్ష్ హువా హే. భారత్ కే మహాయజ్ఞం ద్వారా హీ ఇస్ దేశ్ కో తపోభూమి బనాయా హే. ఋషభ్ దేవుడు యొక్క కొడుకు భరతుడు, ఆ భరతుడు యొక్క పేరుతోనే ఈ దేశం యొక్క పేరు పడింది. ఆ భరతుడు ఏం చేశాడు అంటే అనేక మహాయజ్ఞాలు చేశాడు, అశ్వమేధ యజ్ఞం చేయలే, అతను చేసినవన్నీ కూడా మహాయజ్ఞాలే. తీర్థంకి స్థాపన వహా వహాహి హుయి జహా జహా బడే మహాయజ్ఞమే. తీర్థస్థలాలన్నీ కూడా ఎక్కడైతే మహాయజ్ఞములు జరిగాయో అక్కడే తీర్థస్థలాలు ఉన్నాయి. తీర్థములలో రాజుని ఏమంటాం మనం, ప్రయాగం అంటాం. ప్రయాగను తీర్థరాజు అని పేరు. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలకి, అన్ని తీర్థాలు గొప్పవే అయినా ప్రయాగకి పేరేం పెడతాం మనం, తీర్థరాజు అని. అక్కడ పేరులోనే ఉంది యాగము అని, ప్ర యాగము. అనేక యాగాలు అక్కడ జరిగాయి. యాగ్ యజ్ఞకి ప్రచురత రహనేకి కారణం యహ స్థాన్ తీర్థరాజ్ బనా. అక్కడ అనేక రకాలైనటువంటి అనేక మంది మహాత్ములు యజ్ఞము చేశారు కనుక అది తీర్థరాజ్యం అయినది. కాశీ వారణాసీకే దశాశ్వమేధ్ ఘాట్ ఇస్ బాత్ కే సాక్షి హై కి ఇన్ స్థానం పర్ దస్ బడే బడే యజ్ఞం. కాశీలో ఉండేటటువంటి దశాశ్వమేధ్ ఘాట్ దాని పేరే దాన్ని చెప్తుంది అక్కడ. అక్కడ 10 అశ్వమేధ యజ్ఞాలు జరిగాయని చూసావా? అది అక్కడ హనుమంతుడిని చూసావా? హనుమంతుడిని ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆర్ ఉసికే ప్రభావ సే ఇన్ స్థానం కో ఇతని ప్రముఖత మిలి. అందువల్లనే ఆ స్థలానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఎందువల్ల వచ్చింది? దశాశ్వమేధాలు అక్కడ జరిగాయి కనుక. స్కంద పురాణ్ 4:52-69 మే కహా గయా హై కి కాశీరాజ్ దివో దాస్ నే కాశీ నగరీ మే 10 అశ్వమేధ నామక యజ్ఞం సే మహాయజ్ఞేశ్వర్ భగవాన్ కే యజన్ కియా. దివోదాస్ అనేటటువంటి కాశీరాజు 10 అశ్వమేధ యజ్ఞాలు అక్కడ చేశాడు కనుక కాశీకి అంత ప్రాముఖ్యత వచ్చింది. పహలే ఉస్కా నామ్ రుద్ర సరోవర్త, ముందు దాని పేరు రుద్ర సరోవరము. ఈ దశాశ్వమేధాలు చేశారు కనుక దానికి దశాశ్వమేధ ఘాట్ అనేటటువంటి పేరు వచ్చింది. 10 అశ్వమేధ కర్ణే సేహి ఉస్ కాశీ కా నామ్ దశాశ్వమేధ తీర్థువా. ఆ ఘాట్ దగ్గర 10 అశ్వమేధ యజ్ఞాలు జరిగాయి కనుకనే దాన్ని దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. ఋషియోన్ని సూత్ జీసే ప్రారంభిక మహాయజ్ఞ కే స్థాన్ సమయ ప్రకార ఆదికి సంబంధమే ప్రశ్నకి. ఆ ఋషులు సూతుణ్ణి మొట్టమొదట స్టార్ట్ చేయటానికి మహాయజ్ఞాలు ఏ విధమైనటువంటి స్థలము, ఏ విధమైనటువంటి సమయము, ఏ విధమైనటువంటి మనుష్యులు ఆ యజ్ఞాన్ని చేశారు అని అడిగారు. దానికి జవాబుగా సూత మహర్షి ఏం చెప్పాడు అంటే, దానికి చెప్పింది ఎలా చెప్పాడు అంటే, రేపు చదువుకుందాం.
झकझोर जगाने।